ॐ अजनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोविष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सागण रघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता राधाकान्ता नमोऽस्तुते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे।
ఈరోజు మీ అందరికీ కూడా ఈ యొక్క భగవద్గీత తరగతికి స్వాగతం. ఈరోజు భగవద్గీత యథాతథము అధ్యాయం 10 శ్లోకం 39.
యస్యాపి సర్వభూతానాం బీజం తదహమర్జున నదదస్తి వినాయస్య మయా మాయాభూతం చరాచరం.
ఇక్కడ అర్జునుడికి ఇంకా చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? నేను సర్వజీవులకి నేనే కారణము, కృష్ణుడు కాజ్ ఆఫ్ ఆల్ కాజెస్, కారణానికే కారణం కృష్ణుడు. అందువల్ల ఇక్కడ ఇప్పుడు చెట్టు రావాలనుకోండి, చెట్టుకు కారణం ఏమి? బీజం. బీజానికి కారణం ఏమంటే కృష్ణుడే. చెట్టు ముందులా ఈ విత్తనం ముందా అని చెప్పి ఒక సామెత అనమాట. ఏది ముందా, చెట్టు ముందా విత్తనం ముందా? ఇది చాలా కష్టం. అందువల్ల ఈ చెట్టు కాదు ముందులా, విత్తనం ముందు కాదు, కృష్ణుడు ముందులా అని చెప్పి. అందువల్ల కృష్ణుడు లేదే ఏమీ లేదు. అందువల్ల కృష్ణుడి నుంచి కూడా అన్నీ వచ్చాయి కాబట్టి కృష్ణుడు ముందలని చెప్పడం చాలా మంచిది. అది తెలివైన ఆన్సర్ అనమాట, తెలివైన జవాబు. అందువల్ల ఇక్కడ నేను అన్నిటికీ కారణం అని చెప్పి కృష్ణుడు చెప్తున్నారు. కొంతమంది శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే, ఈ యొక్క జడ పదార్థం నుంచి జీవ పదార్థం వచ్చిందని చెప్పి కొంతమంది శాస్త్రవేత్తలు చెప్పారు. ఇప్పుడు రాయి నుంచి ఎవరైనా ఇప్పుడు రాళ్లు వేసి ఎవరైనా పంటలు పండిస్తారా? ఏం పండు. జీవం ఉంటేనే దానికి ఇది వస్తుంది. ఇప్పుడు మనం ఒక మంచి పొలం ఉంది, పొలంలో బీజాలు వేయకుండా దానిలో విత్తనాలు నాటకుండా గింజలు నాటకుండా ఏమైనా వస్తాయా? దానిలో ఏమైనా ఫలం వస్తుందా? ఏమీ రాదు. ఆ విధంగా ఇక్కడ శక్తిమంతుడు, శక్తిమాన్, శక్తి అని రెండు ఉన్నాయి. కృష్ణుడు యొక్క అంతరంగ కృష్ణుడికి ఒకసారి ఆనందించాలని ఒక కోరిక వచ్చింది భగవంతుడికి. అప్పుడు ఆయన వామభాగం ఎడమ భాగం నుంచి ఒక శక్తి ఆవిర్భవించింది. ఆయనలో ఆయన శక్తే. ఆయన ఆనందించాలంటే ఆయన ఆత్మారాముడు, ఆయనలోనే అన్నీ ఉన్నాయి. మనం కూడా గుర్తుపెట్టుకోవాలి, మనలో మనం ఎక్కడో బయట ఎతుకుతాం ఆనందం కోసం, సంపదలోనో లేకపోతే అధికారంలోనో లేకపోతే ఆస్తుల్లోనో లేకపోతే విద్యలోనో, వీటిల్లో అందరూ కూడా వాళ్ళ యొక్క ఆనందాన్ని వెతకడానికి ప్రయత్నిస్తారు. కానీ ఆ ఆనందం అతని హృదయంలో ఉన్నది అని చెప్పి దీనికి ఒక కథ ఉంది. ఒక ఆయన ఆనందం ఒక నిధి చాలా ఆస్తి ఉంది, ఆ ఆస్తి పోగొట్టుకున్నారని చెప్పి ఆ నిధి కోసం ప్రపంచం వాళ్ళ ఊరు వెతికారు, ప్రపంచం మొత్తం కూడా వెతికారు. వెతికి 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 చనిపోయినాడు. చనిపోతే చివరికి ఆయన పాతి పెట్టాలి కదా, వాళ్ళు క్రిస్టియన్స్, వాళ్ళు ఏం చేస్తారు, పాతి పెడతారు. అతని దేహాన్ని పాతి పెట్టడం కోసం వాళ్ళు పెరట్లో తవ్వారనమాట. తవ్వితే ఆ నిధి అక్కడే ఉంది. ఈయనేమో ప్రపంచం అంతా తిరిగాడు, చివరికి ఎక్కడ ఉంది, వాళ్ళ పెరట్లోనే ఉంది. ఆ విధంగా మనం ఆనందం బయట ఎక్కడో చూస్తున్నాం, ఏదో బాగా డబ్బులు సంపాదిస్తే ఆనందం వస్తుందనో, లేకపోతే పొలాలు సంపాదిస్తే ఆనందం వస్తుందనో, లేకపోతే రాజకీయ పదవులు పొందితే ఆనందం వస్తుందనో, ఏమే ఈ విధంగా మనం ఎక్కడో బయట వెతుకుతున్నాం. అక్కడ ఏం ఆనందమే లేదు, నీ హృదయంలోనే ఆనందం ఉంది. మరి అది ఎక్కడ ఎందుకు నీకు కనపట్టలేదంటే ఈ కామ క్రోధ లోభ మద మోహమాచర్యాల చేత అది బ్లాక్ అయ్యింది, అది కప్పబడి ఉంది అనమాట. వీటిని మనం ఈ యొక్క హరే కృష్ణ మంత్రం జపించి మనం ఎప్పుడైతే భగవంతుని యొక్క ఈ యొక్క భగవద్గీత భాగవతం ఇవన్నీ కూడా మనం చదువుతామో, మన హృదయం అనేది పవిత్రీకరణ చెంది అవి ఆ పొరలు ఆ యొక్క కల్మషంతో కూడుకున్నటువంటి పొరలన్నీ కూడా తొలగించి మనకి ఆనందం అనే ఫౌంటైన్, ఆనందం ఊట ఉంది కదా నీటి జలలాగా, అది బయటకు ఒకసారి వచ్చేస్తుంది అనమాట. అప్పుడు చాలా కష్టం, ఎంత ఆనందాన్ని అనుభవించాలంటే మనకి ఎంతో శక్తి కావాలి. ఆ శక్తి ఏమైనా ఎక్కడి నుంచి వస్తుందంటే హరే కృష్ణ మంత్రం నుంచే వస్తుంది. అందువల్ల ఈ యొక్క ఆనంద ఎక్కడో బయట లేదు, మన యొక్క హృదయంలోనే ఉంది. ఇది ఎందుకు మనకి దొరకటం లేదంటే మనం అనేకమైనటువంటి భౌతికమైనటువంటి ఇంద్రియ భోగాల చేత మనం బద్ధులమై ఉన్నాము. ఆ కోరికలను మనం పొందాలనేటువంటి ఆ యొక్క ఆశ వల్ల మనకు హృదయము కల్మషము చెందింది. ఇక్కడ కృష్ణుడు ఆయన ఆనందం పొందాలంటే ఆయనకి ఆయనే ఆత్మారాముడు. మనం ఆనందం పొందాలంటే మనకి ఇంకొక వస్తువు లేకపోతే ఇంకొక వ్యక్తి సాంగత్యం మనకు అవసరం మానవులకి. కానీ భగవంతుడు అలా కాదు, భగవంతుడు ఆత్మారాముడు, ఆయనకు ఆయనే సర్వం ఆయనలో ఉన్నాయి, ఆయన ఆత్మారాముడు అని చెప్పి ఆయన ఆనందాన్ని అనుభవించాలనుకుంటే ఆయన యొక్క వామభాగం ఎడమ పక్క నుంచి ఒక శక్తి వచ్చింది. ఆ శక్తి ప్లాదిని శక్తి. ఆ శక్తితో ఈ యొక్క శక్తిమంతుడు ఆయన ఆనందం పొందేది. ఇప్పుడు ఏదైనా క్షేత్రం ఉంది, క్షేత్రంలో బీజం లేకుండా ఏం రాదు. ఆ విధంగా ఈ యొక్క శక్తిమంతుడు ఆ యొక్క బీజ ప్రదానం చేసినప్పుడు అక్కడ ఈ యొక్క జీవం అనేది వస్తుంది. అంతేగాని ఈ యొక్క పురుషుడు లేకుండా శక్తి దానింతటికి అదే జీవాన్ని సంతరించుకోలేదు అని చెప్పి. ఎక్కడి నుంచి వచ్చింది శక్తి కూడా, పురుషుల నుంచే వచ్చింది అని చెప్పి మనకి శాస్త్రాలు చెప్తున్నాయన్నమాట. అందువల్ల మనము కృష్ణుడే అన్నిటికీ ఆధారము అన్నదానికి ఇదే మనకి ఆధారం. ఏమంటే రాధారాణి, తర్వాత హ్లాదిని శక్తి, సంవిత్ శక్తి, సంధాన శక్తి, ఇవన్నీ కూడా మూడు శక్తులు కూడా ఎక్కడి నుంచి వచ్చాయంటే కృష్ణు నుంచి వచ్చాయి. అన్నిటికీ ఆధారం ఎవరయ్యాయంటే కృష్ణుడే. అంటే బీజం అంటే ఇది అన్నిటికీ ఆధారము అని చెప్పానమాట. ఇక్కడ జన్మకారక బీజమును నేనే, స్థావర జంగములలో నేను లేకుండా ఏదీను స్థితి కలిగి ఉండలేదు. స్థావరము జంగము అని రెండు, స్థావరాలు జంగమాలు. స్థావరాలంటే ఏమంటే ఏమి కదలినవి, రాళ్ళు ఇవన్నీ కూడా పర్వతాలు, జడ పదార్థాలంతా కూడా స్థావరాలు అనమాట. జంగమం, జంగమం అంటే కదిలేది. జీవులన్నీ కూడా జంగమాలు, ఏదైతే కదులుతూ ఉంటాయో అన్నీ కూడా జంగమాలే. దానిలో ఇప్పుడు స్థావరాలు జంగమాలు ఉన్నాయి కదా, వాటిని స్థితి కలిగి ఉండలేదు అంటే భగవంతుడు లేకుండా అవి కూడా స్థితిని కలిగి ఉండలేదు అన్నది. ఇప్పుడు మనము కృష్ణుడు లేకుండా వీటికి కూడా అస్తిత్వం లేదు అని చెప్పి చెప్పారు. దానికి ఉదాహరణ ఏమంటే కృష్ణుడు ఎలా ఉన్నాడు ఈ యొక్క స్థావరాల్లో అంటే జంగమాల్లో, అంటే ఆత్మరూపం పరమాత్మ రూపంలో ఉన్నారు. ఇప్పుడు మనలో నుంచి ఆత్మ వెళ్ళిపోయింది అనుకోండి, మనకేమన్నా విలువ ఉందా? ఏం విలువ లేదు. అందువల్ల కృష్ణుడు ఉంటేనే మనకి విలువ, లేకపోతే మనకి విలువ ఏమీ లేదు. అంటే వాటి యొక్క చైతన్యం, మనిషి బతికి ఉంటేనే వాడికి చైతన్యం ఉంటుంది, చనిపోతే, అంటే కృష్ణుడు పరమాత్మ బయటికి వెళ్ళిపోతే వాళ్ళకి చైతన్యమే ఉండదు. అందువల్ల ఇక్కడ మనకి చెప్పింది ఏమంటే, వాళ్ళ స్థితిని, ఈ యొక్క జీవులందరికీ కూడా స్థితిని కలిగించే విషయం ఏమి అని అన్నప్పుడు కృష్ణుడే. కృష్ణుడు లేకుండా ఈ ప్రపంచంలో ఏదీ లేదు అని మనకి దీన్ని బట్టి అర్థమవుతోంది అని చెప్పారు. మరి మాయా అంటే ఏమి? మాయా అంటే కృష్ణుని శక్తిపై ఆధారపడనిదిగా గోచరించున్నది మాయా అని పిలవడరు. ఇప్పుడు జనరల్గా సాధారణంగా మనం ఒక వ్యక్తిని నీవు మాయలో పడిపోయినావు, మాయలో పడిపోయినావు అని అంటే ఏమి అర్థం ఏమయ్యారంటే, అక్కడ అతను కృష్ణుడు మీద ఆధారపడకుండా అతను స్వశక్తి మీద అతను ఆధారపడుతూ ఉన్నాడు, అతను స్వశక్తి మీద ఆధారపడుతున్నాడు అంటే కృష్ణుడు శక్తిపై ఆధారపడనిదిగా గోచరించినది మాయా, లేనటువంటిది. ఇప్పుడు కృష్ణుడిపై ఆధారపడకుండా ఉండేది ఏదీ లేదు, కానీ మనం కృష్ణుడిపై ఆధారపడకుండా ఉండడానికి రాధాగోవింద భగవానికి, శ్రీల ప్రభుపాదకి, ఈ విధంగా కృష్ణుడి మీద ఆధారపడకుండా మనం జీవించడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం, అదే మాయా. దట్ విచ్ ఈజ్ నాట్ అంటే లేనటువంటిది అని చెప్పి ఇక్కడ మనకి చెప్పడం జరిగిందన్నమాట. ఇంకా యచ్చాపి సర్వభూతానాం బీజం తదహం అర్జున నతదస్తి వినాయస్యాన్ మాయయా భూతం సచరాచరం అంటే, ఇక్కడ జన్మకారక బీజము, స్థావర జంగములు లేకుండా ఏదీ స్థితి కలిగి ఉండలేదు. ఇక్కడ జన్మకారకము అంటే సర్వజీవులకు కూడా బీజప్రదపిత ఎవరయ్యానంటే కృష్ణుడే. మరి ఎలాగా ఇది జరుగుతోందంటే, కృష్ణుడు మనకి మొట్టమొదట ఈ యొక్క ఆయన అందరి హృదయాల్లో కూడా పరమాత్మ రూపంలో ఉంటారు. ఆయన పరమాత్మ అంటే ఆయన చూస్తూ ఉంటారు. పరమాత్మ ఆయన సాక్షిభూతుడు, సాక్షి అంటే ఆయన చూస్తూ ఉంటారు, ఆయన ఏం పట్టించుకోరు. జీవుడు అనుభవిస్తూ ఉంటారు, భోక్త. ఆ ఫలితాల్ని అనుభవించే వాళ్ళు ఎవరు? జీవుడు అన్నమాట. ఒక రెండు పక్షులు ఉన్నాయి. ఒక పక్షి ఏమో ఆ చెట్టు మీద పండ్లన్నీ తింటుంది, ఒక పక్షి ఏమో చూస్తుంది. అర్థం కాల, రెండు పక్షులున్నాయి. ఆ పక్షులు, ఒక పక్షి తింటోంది, ఒక పక్షి చూస్తోంది. ఆ తినే పక్షి ఏమి అంటే జీవుడు. ఈయన ఫలితాలను అనుభవిస్తూ ఉన్నాడు అనమాట. ఆ చూసే పక్షి ఎవరంటే పరమాత్మ. ఆయన ద్రష్టగా ఆయన చూస్తూ ఉన్నారు. ఏం చేస్తున్నాడు వీడు అని చెప్పి అలాగా చూస్తున్నారు. అంటే పరమాత్మకి మళ్ళీ ఇంకొక విషయం ఏమంటే, పరమాత్మకి అందరి జీవుల్లో పరమాత్మ ఉంటారు. జీవాత్మ లోకలైజ్డ్ సోల్ అనమాట. ఆ యొక్క దేహానికి సంబంధించినటువంటి విషయాలు మాత్రమే ఆ జీవాత్మకి తెలుస్తోంది. పరమాత్మ అలా కాదు. పరమాత్మ అన్ని జీవుల్లో కూడా ఏమి జరుగుతుంది అనేది పరమాత్మకి తెలుస్తోంది. ఏమి అంటే, జీవుడేమో ఒక దేహం గురించి తెలుసుకుంటే, పరమాత్మ అన్ని జీవులలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా పరమాత్మకి తెలుస్తుంది అని చెప్పి, ఇది ఒక విధమైనటువంటి భేదం. ఇక చైతన్యానికి మనం చూస్తూ ఉంటే స్థితి, స్థితి అన్నప్పుడు ఇక్కడ మనకి ఏమర్థం చెప్పారంటే, వినా భూతం సచరాచరం స్యాత్ అంటే, ఇక్కడ స్థితి మనకి, మనము అనేకమైనటువంటి స్థితుల్లో ఉంటాం. మన త్రిగుణాలు ఉన్నారు కదా, త్రిగుణాలైనటువంటి ఆ స్థితులు మనకి వస్తాయి. ఒకసారి రజోగుణ స్థితి, ఒకసారి తమోగుణ స్థితి, ఒకసారి సత్వగుణ స్థితి. ఈ విధంగా రజస్తత్వ తమోగుణాల యొక్క స్థితులు మనకి ఎందుకు వస్తున్నాయనంటే, అక్కడ ఉన్నటువంటి మనం కృష్ణుడితో ఎంత సంబంధం పెట్టుకుంటే ఆ యొక్క స్థితి మనకి వస్తుందన్నమాట. కృష్ణుడితో మనం ఎక్కువ సంబంధం మనం కలిగి ఉన్నట్లయితే, పరమాత్మతో మనకి ఆత్మ సంబంధం ఎక్కువగా ఉన్నట్లయితే మనకేమొస్తుంది, సత్వగుణంలో మనం ఉంటాము. ఏమి మన యొక్క సంబంధం ఇంకా కొంచెం తగ్గి మన యొక్క కామ్యకర్మలు, మనం ఏదైనా ఫలితాన్ని మనం ఆశిస్తూ ఉన్నట్లయితే, కృష్ణుడితో సంబంధం ఉంది కానీ మనం ఫలితాన్ని ఆశిస్తున్నాం, అప్పుడు మనకి రజోగుణపరమైనటువంటి సంబంధం ఉంటుందన్నమాట. కృష్ణుడంటే ఎవరో మనకి తెలియదు. కృష్ణుడంటే ఎవరో మనకి తెలియదు. కృష్ణుని ఎందుకు పూజించాలో తెలియదు. అసలు పూజ అంటే ఏమో తెలియదు. మరి అటువంటిప్పుడు ఉండే సంబంధం ఏమి అనంటే తమోగుణం. ఈ యొక్క స్థితులు ఈ విధంగా ఉన్నాయి. ఈ యొక్క సత్వరజస్తమోగుణ స్థితులు మనకి ఉన్నాయన్నమాట. ఇప్పుడు మరి వీటన్నింటినీ కూడా మనం దాటాలి, శుద్ధ సత్వంలోకి రావాలి. నిస్త్రైగుణ్యో భవార్జున, ఈ త్రిగుణాలని అన్నిటినీ కూడా దాటినప్పుడు నిస్త్రైగుణ్య త్రైగుణ త్రిగుణాతీతులు మనం అయినప్పుడు మనము ఈ యొక్క కృష్ణుణ్ణి అర్థం చేసుకునేటువంటి శుద్ధ సత్వ స్థితిలోకి మనం వచ్చినప్పుడు మనకి ఈ యొక్క కృష్ణుణ్ణి అర్థం చేసుకునేటువంటి స్థితి వస్తుందన్నమాట. శుద్ధ సత్వం అంటే ఏమి అనంటే, ఆ యొక్క కర్మలు ఉన్నాయే అవి అకర్మ వికర్మ, తరువాత కృష్ణుడు కోసం చేసేటువంటి కర్మ. అంటే కృష్ణుడి కోసం మనం ఏదైతే కర్మ చేస్తామో ఆ కర్మలో మనకి బంధం అనేది ఏర్పడదు. అకర్మ అది, కర్మ కాదనమాట. ఈ యొక్క వికర్మ, వికర్మ అంటే మనం శాస్త్రాలకి విరుద్ధంగా చేసేవి. కర్మ అంటే శాస్త్రాలకి అనుగుణంగా మనం నడుచుకుని చేసేవి కర్మలు. ఇప్పుడు మనం కృష్ణ చైతన్యంలో మనం కర్మల్ని ఆచరిస్తే, ఇప్పుడు ఒక వ్యక్తికి బంగారు సంకెళ్ళు వేశాయి, ఒక వ్యక్తికి ఇనుప సంకెళ్ళు వేశాయి. బంగారు సంకెళ్ళు వేస్తే ఇనుప సంకెళ్ళు వేస్తే ఏమైనా తేడా ఉందా? ఇద్దరినీ బంధించినట్లే, కానీ వేసిన ఆ యొక్క మెటీరియలే తేడా, పదార్థమే తేడా. ఇదేం మెరుస్తుంది, అదేం నల్లగా ఉంటుంది అంతే. కానీ చేతుల మట్టుకి బంధించబడి మాత్రమే ఉంటాయి. అందువల్ల మనం పాపం చేస్తే మనకి ఏమవుతుంది, పాపం ఏమంటే ఇనుప సంకెళ్ళు లాంటిది. ఇవి పుణ్యము బంగారపు సంకెళ్ళు లాంటిది. సంకెళ్ళు సంకెళ్ళే, వీడు పుణ్యం చేస్తే చక్కగా అనేకమైనటువంటి భోగభాగ్యాలు ఐశ్వర్యాలు ఇవి అనుభవించి కాలం వ్యర్థం చేస్తారు. పాపం చేస్తే వీడు అనేకమైనటువంటి దుర్మార్గాలు, తర్వాత ఈ యొక్క అనేకమైనటువంటి నీచమైనటువంటి కార్యక్రమాల్లో కాలం వ్యర్థం. కాలం వ్యర్థం అనేది కామన్. మరి ఏమి ఇక్కడ అని అంటే, మాకు పుణ్యం అవసరలేదు, పాపం అవసరలేదు, అకర్మ అంటే కృష్ణుడి కోసం మనం పనిచేస్తే మన యొక్క కాలము దివ్యత్వం పొందుతుంది, దివ్యత్వాన్ని పొందుతుంది. అంటే ట్రాన్సెండెంటల్ యాక్టివిటీస్ అంటే దివ్యమైనటువంటి కర్మలు మనం ఎప్పుడు చేస్తామంటే, కృష్ణ సంబంధమైనటువంటి భక్తియుక్త సేవను మనం ఆచరించినప్పుడు మన యొక్క కర్మలు దివ్యత్వాన్ని పొందుతాయి. అంటే దివ్యమైనటువంటి కర్మలు ఏమంటే భక్తియుక్త సేవ. అంటే భక్తియుక్త సేవ అంటే ఏమంటే, ఈ యొక్క ఎటువంటి కర్మ ఫలితాలని ఆశించకుండా కృష్ణుడు జ్ఞాన భక్తి జ్ఞాన జ్ఞాన కర్మాధ్యనావృతం అంటే భక్తియుక్త సేవతో భక్తిని చేస్తూ ఈ యొక్క జ్ఞానము కర్మాది అనావృతం అంటే జ్ఞానం కానీ తరువాత ఆ యొక్క కర్మ ఫలితాలను కానీ ఈ యొక్క యోగం కానీ ఇవన్నీ ఏమీ కోరుకోకుండా అతను ఏదైతే భక్తి చేస్తారో అటువంటిది ఈ యొక్క భక్తియుక్త సేవ అన్నమాట. మనమేదో జ్ఞానం కోసం భక్తి చేయకూడదు, లేదా కర్మ ఫలితాల కోసం మనం చేయకూడదు. అందువల్ల అటువంటి భక్తి ఉత్తమమైంది, అట్లా మనం చేసేది భక్తి అని చెప్పి చెప్పారు. మరి ఈ యొక్క భక్తి మనం ఎవరి కోసం చేయాలి అని అంటే కృష్ణుడి కోసం మాత్రమే చేయాలి. హృషికేన హృషికేశ సేవనం భక్తి రుచ్యత. అయితే ఇక్కడ ఏమి అని అంటే ఇతర అన్య దేవతల కోసం చేసేది భక్తి భక్తి కాదు అని చెప్పి మనకి శాస్త్రాల్లో చెప్తున్నారు. ఎందువల్ల అన్య దేవతలకు చేసేటువంటి భక్తి భక్తి కాదనంటే ఆ దేవతా ఉపాసన వల్ల ఇతనికి ఏదో ఒకటి కామ్యపరమైనటువంటి ఫలితాన్ని ఆశించి భక్తి చేస్తున్నాడు. అక్కడ కృష్ణుణ్ణి మనము అకామో సర్వకామో వా మోక్షకామో ఉదారదిహి, కృష్ణుడికి నీవు కోరికలు ఉన్ని చేసినా కోరికలు లేకపోయినా చేసినా కృష్ణుడు ఆ కోరికలు ఫిల్టర్ చేసి ఇస్తారనమాట. అన్య దేవతలు అలా కాదు, నువ్వు ఏది కోరుకుంటే అది ఇస్తారు. నాకు ఒక అణుబాంబు కావాలి అని కోరిక పెట్టుకొని వాళ్ళు ఇచ్చేస్తారు. ఆ అణుబాంబుతో వీడు దేశాన్ని అంతా పాడు చేస్తారు అని వాళ్ళేం పట్టించుకోరు. వాళ్ళు కావాలి, వాళ్ళు తపస్సు చేసినాడు, నన్ను నాకు కావాల్సింది ఆ యొక్క బలిని సమర్పించారు అంటే వాళ్ళు ఇచ్చేస్తారు. కానీ కృష్ణుడు అలా ఇచ్చేది లేదు, కృష్ణుడు అలా ఇచ్చేది లేదు. దీనికి శివుడు ఒక ఉదాహరణ అన్నమాట. శివుడు ఒకసారి ఒక ఆయన బాగా తపస్సు చేస్తూ ఉన్నాడు. తపస్సు చేస్తూ ఉంటే ఘోరమైన తపస్సు చేస్తూ ఉన్నారు. తపస్సు చేస్తూ ఉంటే శివుడు వెళ్ళారు. ఈయన చాలా తపస్సు చేసినాడు, చాలా సంవత్సరాల నుంచి కష్టపడినాడు. ఆయన ఓం నమ శివాయ ఓం నమ చాలా కాలం చేస్తున్నాడు. చివరికి ఆయన శిరస్సు ఖండించి అగ్నిహాహుతి ఇచ్చేసినాడు. ఇంకా కృష్ణుడు తప్పక ప్రత్యక్షమై ఏం కావాలి బాబు నీకు అనంటే, స్వామి నేను ఎవరి నెత్తిన చెయ్యి పెడితే వాళ్ళు భస్మం అయిపోవాలి, ఇటువంటి వరం నాకు కావాలి. ఓకే తదాస్తు అని చూస్తుంది అని కృష్ణ శివుడు ఆలోచించలేదు. ఆయన అతను తర్వాత అతను ఏమైనాడంటే, స్వామి మీరు ఇచ్చిన వరం నిజమో కాదో టెస్ట్ చేయాలి, నేను మీ నెత్తిని నేను చేయబెట్టి మొట్టమొదటి చూస్తాను అని చెప్పి ఆయన టెస్టింగ్ శివుడి ఏం చేయాలని శివుడికి అసలు అప్పుడు పాలు పంచలేదన్నమాట, తోచలేదు ఏమీ. వీడేమి నా వరం నేను ఇస్తే నా మీదే టెస్ట్ చేస్తానంటాడు వీడు అని చెప్పి ఆయనకి చాలా బాధ వచ్చింది. అప్పుడు శివుడు మరి ఆయనే ఇచ్చారు కదా ఫలితం, ఆయనే ఇచ్చారు, ఆయన గ్యారంటీ జరుగుతుంది. శివుడు అంటే సామాన్యమైన వ్యక్తి కాదు. అందువల్ల ఆయన ఈయన చేయబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎవరు రాక్షసు శివుడు పారిపోతూ ఉన్నాడు అన్నమాట. భూలోకం భూల్లోకం తపోలోకం జనలోకం మహల్లోకం ఇలా అన్ని లోకాలు వీడు పరిగెత్తున్నాడు రాక్షసుడు. పరిగెత్తి 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 చివరికి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మగారు బ్రహ్మగారు ఇలా చేశాం పని, నాకేం తెలియదు, మీరు ఆలోచించకుండా చేసినారు, మరి దీన్ని ఎలాగంటే నేనేం చేయలేను, దీని గురించి ఏమైనా విష్ణు దగ్గరికి మనం వెళ్ళినట్లయితే మనకేమైనా దొరుకుతుందని చెప్పి చివరికి విష్ణు దగ్గరికి వెళ్ళారన్నమాట. విష్ణు దగ్గరికి వెళ్ళి ఇలాగే చెప్పారు. చెప్తే ఆయన నవ్వి, సరే ఇప్పుడు ప్రస్తుతం ఆపదని నివారించాలి అని చెప్పి ఆయన ఏం చేశారు, ఇతనికి భస్మాసుడి దగ్గరికి వచ్చారన్నమాట విష్ణువు. ఏం బాబు నువ్వేమి ఇంతతో బాగా పరిగెత్తున్నావు, ఏమి కారణం ఏమంటే, స్వామి ఇలాగా నేను శివుడి గురించి తపస్సు చేశాను, ఆయన నేను అడిగాను నేను ఎవరు నెత్తిన చెయ్యి పెడితే వాళ్ళంతా భస్మం అయిపోవాలని చెప్పి ఆయన అడిగితే ఆయన వరం ఇచ్చేశారు నాకు. కానీ నేను ఇది టెస్ట్ చేయాలి కదా స్వామి, నేను ఆయన నెత్తిన చెయ్యి పెట్టి చూడాలనుకుంటా, ఆయనేం పారిపోతున్నాడు, ఇదేమి న్యాయం, వరం ఇచ్చిన ఆయన మరి ఒప్పుకోవాలి కదా అని అంటే అలాగే అని చెప్పి చెప్తాడు. ఓకే అలాగా అయితే అలాగే చేద్దాం అని చెప్పి విష్ణువు అతన్ని మాయలో పెట్టేస్తాడనమాట. గొప్పగా ఇదంతా కొంతమంది అప్సరులను పిలిపించేసి నాట్యాన్ని ఏర్పాటు చేశారు. నాట్యాన్ని ఏర్పాటు చేసి వాళ్ళు ఏం చేస్తున్నారు, వీడు రాక్షసుడు కదా, వాళ్ళు బాగా వాడికి మత్తు ఈ యొక్క మదిర ఇదంతా కూడా పొయ్యించి నృత్య కార్యక్రమం పెట్టారు. నృత్య కార్యక్రమం పెడితే వాళ్ళు అప్సరసలు నృత్యం చేస్తున్నారు అన్నమాట. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ ట్రైనింగ్ చిన్నప్పటి నుంచి ఈ చెయ్య ఇలాగ వేసేది, వాడు కూడా ఆ చెయ్య అలాగా వేసేది. ఈ విధంగా చేతులు చేతులు ఇలాగ నేర్పించి నేర్పించి చివరికి లాస్ట్కి వాళ్ళు ఏం చేస్తారు, చెయ్య వాళ్ళు నెత్తిన పెడతారు అనమాట. వీడు కూడా వాడు చెయ్య నెత్తిన పెట్టేసుకున్నారు అనమాట. అంటే ఆ విధంగా వాడు అక్కడ భస్మమైనారు. అంటే అక్కడ విష్ణువు తెలివిగా అక్కడ అతన్ని సంహారం చేయడం జరిగిందనమాట. అంటే ఆ అన్యదేవతలు వాళ్ళు ఏది కావాలంటే అది ఇచ్చేస్తారు, దాని యొక్క పర్యావసానం ఏమి అనేది వాళ్ళకి తెలియదు. విష్ణువు దాన్ని పరిష్కరించారు. అందువల్ల విష్ణువుని పూజిస్తే ఇటువంటి బాధలు పడేటువంటి అవకాశం ఉండదు అని చెప్పి, అందువల్ల మనమంతా కూడా ఈ యొక్క హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే ఈ యొక్క మహామంత్రాన్ని మనం జపించినట్లయితే మనకి ఇవన్నీ కూడా ఎటువంటి బాధలు లేకుండా మనం ముందుకు వెళ్లేదానికి అవకాశం ఉందన్నమాట. అంటే మొట్టమొదట ఎవరు అంటే మనకి సత్వగుణ ప్రధానమైనటువంటి వాడు విష్ణువు, రజోగుణ ప్రధానమైనటువంటి వాళ్ళు ఈ యొక్క బ్రహ్మ, తమోగుణ ప్రధానమైనటువంటి వారు ఈ యొక్క శివుడు. అంటే ముగ్గురు కూడా కృష్ణు నుంచే వచ్చారు. వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ ఈ వ్యూహంలో మొట్టమొదట సంకర్షణ నుంచి మళ్ళీ చతుర్వ్యూహం, ఆ చతుర్వ్యూహంలో నుంచి మళ్ళీ సంకర్షణలో నుంచి ఈ యొక్క వాసుదేవ, ఆ వాసుదేవ నుంచి మళ్ళీ ఈ యొక్క నారాయణ అవతారం, దాని నుంచి మళ్ళీ ఈ యొక్క కారణోదక శాయి, క్షీరోదక శాయి, తర్వాత ఆత్మ పరమాత్మ ఈ విధంగా ఇవన్నీ కూడా రావడం, తర్వాత కైలాసం, తర్వాత ఈ యొక్క దుర్గా, వీళ్ళందరూ కూడా దుర్గా అమ్మవారు ఏం చేస్తారంటే ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఎవరైతే ఇక్కడ బాగా అధికారం చలాయించాలని అనుకుంటారో వాళ్ళకి ఆమె అధికారాలు ఇస్తూ ఉంటుందన్నమాట. అంటే వాళ్ళు కృష్ణుడికి దూరంగా ఉండి వాళ్ళు అధికారం చలాయించాలని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు. అందువల్ల అటువంటి వాళ్ళని పాలించడం కోసం ఈ దుర్గా ఆ యొక్క లోకంలో ఉండి వాళ్ళకి తగినటువంటి పరిపాలన అంతా కూడా అందిస్తారన్నమాట. ఈ విధంగా మనకి మనం కృష్ణుణ్ణి మనం అంతా కూడా మనం సర్వకారణ కారణం, ఆయన కారణాలకే కారణం, సర్వకారణాలకి కూడా కాజ్ ఆఫ్ ఆల్ కాజెస్ అని చెప్పి మనకి ఇక్కడ ఈ యొక్క భగవద్విభూతి అనంటే విభూతిర్భూతిరైశ్వర్యం అని చెప్పి మనకి చెప్పారు. విభూతి, ఇప్పుడు విభూతి ఉందనుకోండి, విభూతి ఉంటే అది ఏమి, అది మనకి విభూతి అని ఉంటుంది కదా, శివుడు విభూతి పెట్టుకుంటారు కదా, విభూతి అంటే అది ఐశ్వర్యం. ఆ విభూతి ఎక్కడి నుంచి వస్తుందంటే ఆవు పేడ ఉంటుంది కదా, దాన్ని బాగా కాలిస్తే అది దానిలో నుంచి వస్తుంది అనమాట. అందువల్ల ఆ విభూతిలో నుంచి ఈ యొక్క ఇక్కడ అంటే దీనికి విభూతి, భగవంతుని యొక్క ఐశ్వర్యాలన్నీ చెప్పారు. భగవంతుడి యొక్క ఐశ్వర్యాలు ఎంతుంది, ఆయనకి ఆస్తి ఎంతుంది అనేటువంటిది మొత్తం అంతా కూడా క్యాలిక్యులేట్ చేసి చెప్పారనమాట. సూర్యుడు భగవంతుడే, చంద్రుడు భగవంతుడే, తర్వాత దైత్యులలో ప్రహ్లాదుడు భగవంతుడే, ఈ విధంగా అన్నీ కూడా వాటి యొక్క ఈ యొక్క ప్రపంచంలో ఉత్తమమైంది ఏది అని అంటే అది భగవంతుని యొక్క అంశే. మరి నీచమైంది ఏది అని, నీచమైంది కూడా భగవంతుడి అంశే. ఈ విధంగా సాధారణంగా ప్రజలు ఏం కోరుకుంటారంటే ఉత్తమమైంది బాగా చెప్తే వాళ్ళకి వంట పడుతుంది. అందువల్ల భగవంతుడు ఆ ఉత్తమోత్తమైనటువంటి విషయాల్ని భగవంతుడిగా ఇక్కడ చెప్పుకున్నారు. మోసగాళ్ళు మోసగాని చలయతామస్మి అని చెప్పి ఈ విధంగా బాగా మోసం చేయాలంటే భగవంతుడు కన్నా భగవంతుడు ఎవరన్నా మోసం చేయాలని అనుకుంటే అది సాధ్యపడదు. ఎందుకంటే భగవంతుడే అందరిని మోసం చేసేది భగవంతుడే. ఏమి మోసం చేసేవాడిని మనం ఎలా మోసం చేస్తాం? మనకి చిన్న మోసం తెలుసును, భగవంతుడికి అన్ని మోసాలు తెలుసును. అందువల్ల భగవంతుడిని మనం మోసం చేసేదానికి మనకి ఎటువంటి తెలివితేటలు మనకి లేవన్నమాట. ఈ విధంగా మనం యద్యద్ విభూతి మత్సత్వం శ్రీమద ఊర్జితమేవ తత్తదేవాగచ్చ త్వం తేజోంశ సంభవం. ఇక్కడ సంపన్నములు సుందరములు వైభవపీతములకు సమస్త సృష్టి విస్తారములు నా తేజోంశము నుండి ఉద్భవించినవిగా తెలుసుకునము అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. ఏదైతే ఇందాక చెప్పుకున్నాం కదా, ఏదైతే సంపన్నమైందో సుందరమైందో ఏదైతే వైభవోపేతమైందో సమస్త సృష్టి విస్తారములు నా తేజోంశములు, ఆయన తేజస్సు యొక్క అంశములే, దానిలో యొక్క భాగములే ఈ సృష్టి అని చెప్పి ఇక్కడ మనకి చెప్పడం జరిగిందనమాట. అథవా బహూనైతేనా కిం జ్ఞాతేన తవార్జున విష్టవ్యాహమిదం కృష్ణం మేకాంశ స్థితో అని జగత్. అంటే ఓ అర్జున, ఈ సువిస్తరమైన జ్ఞానం యొక్క అవసరం ఏమున్నది? కేవలము ఒక అంశం మాత్రం చేతనే నేను ఈ సమస్త విషయమును వ్యాపించి పోషించుతున్నాను. ఇక్కడ ఒక విషయం మనం తెలుసుకోవాలి, మరి కృష్ణుడికి సంబంధించిన అన్ని అంశాలు మనకు తెలియదు. కృష్ణుడికి అనంతమైనటువంటి నామాలున్నాయి. కృష్ణుడు ఆదిశేషుడు సృష్టి ఆది నుంచి ఆయన 1000 తలకాయలతో ఇంకా చెప్తున్నప్పటికీ కూడా ఇంకా కూడా ఏమీ ఎండు కాలేదు. మరి మనం ఒక్క నోరుతో ఎంతకాలం చెప్తాం భగవంతుడి గురించి? ఎంతకాలం చదివితే మనకు వస్తుంది, ఎంతకాలం నామం చెప్పిస్తే మనకు వస్తుంది అని అంటే అది సాధ్యమయ్యేటువంటి విషయం కాదు. భగవంతుని యొక్క కృపచే, భగవంతుని కృప పొందినటువంటి భక్తుల యొక్క సేవచే ఇది మనకి లభిస్తుంది అని చెప్పి మనకి శాస్త్రాలు చెప్తున్నాయన్నమాట. అందువల్ల మన స్వప్రయత్నం అనేది ఇక్కడ ఏం పనికిరదు. మనం ఏం ప్రయత్నం చేయగలం? మనమెంత ఈ సృష్టిలో మన యొక్క స్థితి ఒక చిన్న బుడగలాంటిదన్నమాట. చిన్న బుడగ, బుద్భుద ప్రాయం అంటే ఒక బకెట్ నీళ్ళలో మనం ట్యాప్ వాటర్ పెట్టినప్పుడు దానిలో బుడగలు వస్తూ ఉంటాయి. అది ఎంతది, ఎంతసేపు ఉంటుంది? ఒక క్షణం, ఒక లిప్త, ఒక రాధా గోవింద భగవానకి శ్రీల ప్రభుపాదకి అనంతకోటి వైష్ణవ భక్త వృందకి నితాయ్ గార్ సీతానాథ్ ప్రేమానందే. ఇప్పుడు మన వాళ్ళు కీర్తన చేస్తారు, మీరంతా జాగ్రత్తగా వినండి.